गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः करालबिन्देन पदानबिन्दं मुकालबिन्दे विनिवेशयन्तं वनस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं वरसां स्मरामि
మొత్తం మీద వసుదేవుడు తన భార్యను రక్షించుకున్నాను అనే ఆనందం ఆయనకి మిగలనివ్వకుండా కంసుడు నారదుని వాక్కులు విని దేవకీ వసుదేవుల్నిద్దరినీ కారాగ్రహం పాలు చేశాడు. ఎవరైనా సరే జీవితంలో ఒకసారైనా కారాగృహంలో ప్రవేశించి తీరతారు అని శాస్త్రం చెబుతున్నది. దానికి ఆత్మీయ బంధము అని పేరు. నా అనుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రేమయే చెరసాల. అందుకని ఎవరితో అయినా ఎక్కువగా సంబంధం పెట్టుకుంటే, ఎక్కువ ప్రేమబంధం పెంచుకుంటే, ఆ ప్రేమబంధం ఏదో ఒక కాలంలో మనకి దుఃఖ రూపంలో కారాగృహ రూపంలో సంప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనందరం కూడా నిత్యం ప్రేమ అనే ఒక చెరసాల్లోనే ఉన్నాం. ఈ ప్రేమ ఆత్మీయత, అంటే నాది అనేది. అందుకే కంసుడు దేవకీ వసుదేవుల్ని పెట్టిన చెరసాలకి మమత్వము అని వ్యాఖ్యాతలు చెప్పారు. మమత్వం అనే బంధంలో పెట్టారు. మొదట్లో ఏం చేశాడు వాడు, నెత్తి మీద పెట్టుకు ప్రేమించాడు. అసలు నీ అంత గొప్ప చెల్లెలు లేదన్నాడు. చాలా ప్రేమగా చూశాడు. ఆవిడ ఏమడిగితే అది ఇచ్చాడు. ఇప్పుడు అది కాస్త విఘటించింది. అంటే సృష్టిలో ఎప్పుడైనా బంధాలు పెరిగితే ఆ బంధాలు చివరికి దుఃఖమునకు కారణమవుతాయి. కాబట్టి చెరసాల అంటే ఏమిటి, బంధములు పెంచుకోవడం వల్ల వచ్చే దుఃఖమునకే కార అగారము. కార అగారము అనే దానికి అర్థం ఏంటంటే, పైకి మనం కారాగారం అంటే ఏదో జైలంటున్నాం, మమత్వము పెంచుకోవడం వల్ల వచ్చే దుఃఖము అని పేరు అన్నమాట. ఇప్పుడు మనకి అందుకని జ్ఞాన కాండతో, జ్ఞాన దృక్పథంతో లేక జ్ఞానయోగంతో ఆలోచన చేస్తే అనుక్షణం వీలున్నంత వరకు సంసార బంధాలు తెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరితోటి కూడా ఎంతవరకు రాగం ఉండాలో అంతవరకు ఉండాలి. అసలు రాగం లేకపోతే సృష్టి నడవదు. కానీ రాగము ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అందుకని రాగము ద్వేషము ఈ రెండింటికి క్రమక్రమంగా అతీతులుగా ఉండేవాడు సంసారమనే భయంకరమైన జైలులోంచి బయటపడతాడు. ఆ జైల్లోంచి పారేసేటటువంటి వాడు గనకే పరమాత్మకి కృష్ణుడు అని పేరు. కృష్ణ అనే శబ్దానికి చాలా అర్థాలున్నాయి. అందులో ఒక అర్థం ఏమిటంటే మమత్వం అనే కారాగారము నుండి విముక్తి కలిగించువాడు. ఏదో జైల్లో ఉన్నవాళ్ళు ఎలాగో బయటికి తీసేవాడు ఆయనకి పెద్ద కష్టం కాదు. అసలు మమత్వం అనే పెద్ద బంధంలోంచే ఆయన విముక్తి కలగజేస్తాడు. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా మధుర వెళ్ళినప్పుడు ఆ కారాగారాన్ని చూడండి. ఆ కారాగృహం ఒక్కసారి దర్శనం చేసుకుంటే జీవితంలో ఇటువంటి సంసార బంధాల నుంచి మనంతట మనమే బయటపడతాం. లేకపోతే ఎన్నాళ్ళైనా అందులోంచి బయటపడడం. ఈ సంసార బంధములు ఉన్నంతకాలం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఆ జన్మలు క్రమంగా పతనానికి తీసుకెడతాయి. అందుకని జ్ఞానులు ఒక గొప్ప మాట చెప్పారు, కృష్ణుడు జగద్గురువు. ఆయన పుట్టే ముందు జగద్గురుడు యొక్క బోధని దృష్టిలో పెట్టుకో. ఆయన ఏం చెప్పాడు, ముందు కారాగృహం నుంచి విముక్తులు పొందండి అని చెప్పాడు. భగవద్గీతలోనూ చెప్పాడు, ఇటు భాగవతంలోనూ చెప్పాడు, సాంఖ్యయోగంలో కూడా కపిలుడు చెప్పాడు. కారాగృహం నుంచి విముక్తి పొందండి అంటే అమాయకులైన శిష్యులు ఎదురుగుండా ఉన్న వాళ్ళు అన్నారు, మేమంతా స్వేచ్ఛగా ఉన్నాం కదండి, మేమెక్కడ జైల్లో ఉన్నామండి అన్నారట. జైలు అంటే మీరనుకుంటున్న ఆ నాలుగు గోడలు కదరా, ఈ విశాల విశ్వమే పెద్ద జైలు, ఈ జైల్లోంచి బయటపడండి అన్నాడు. ఎలా బయటపడతాం అంటే, రోజు నువ్వు నీకు సంబంధించిన వృత్తి, నీకు సంబంధించినటువంటి సంపాదన లేక నీ వాళ్ళు అనుకునేటటువంటి ప్రేమ నుంచి బయటపడు. దీనికి ఒక అద్భుతమైన ఉపనిషత్ కాదు ఉంది. చాలా కాలం క్రితం ఒక ఆయన అపూర్వ రీతిలో వ్యాపారం చేశాడు, కోట్లు సంపాదించాడు. ఆయన ఎప్పుడూ కొట్టు వదిలిపెట్టేవాడు కాదు. ఎంత గింజుకున్న 6:20కి రమ్మంటే ఆయన 7:00కి వచ్చేవాడు. ఆయన అసలు రాను వచ్చేవాడు కాదు. ఈ విధంగా సంపాదనే లక్ష్యంగా బతుకుతుంటే ఆయన భార్య అదృష్టవశాత్తు పరమసాధ్వి, ఆవిడ పరమభక్తురాలు. ఈ భర్త ఎప్పుడు చూసిన సంపాదన అంటాడు, ఆ గళ్ళాపెట్టి దగ్గరే కూర్చుంటున్నాడు, సంపాదించి సంపాదించి మాకిస్తాడు కానీ ఆయన నరకం సంపాదిస్తాడేమోనని భయం కలిగింది. ఈ భర్త చేత మంచి పనులు చేయించడానికి ఆవిడ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్ని చేసినా ఆయన వినలేదు. నాకు ఇదే ముఖ్యం, అసలు మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చానంటే దీంతో. ఎందుకు వచ్చింది ఆ పురాణాలు? పద్మాకర్ గారు ఊరికి అలా కబుర్లు చెబుతాడు, ఆయన మాట మనం వినడం ఏమిటి? ఏదో హరిప్రసాద్ గారికి కాలక్షేపం ఒకలా పెట్టాడు అనుకున్నట్టు ఆయన పాపం. ఏం చేస్తాడు, మమ్మల్ని మా ఇద్దరిని కాలక్షేపం మనుషులు అనుకున్నాడు, నేను వెళ్ళనన్నాడు ఆయన. ఈ భార్య పాపం చెప్పాను కదా, ఇంత గొప్ప సంసారం వచ్చింది మనకి, మానవ జన్మ వచ్చింది, పాడైపోతుందని ఆవిడ ఊళ్ళోకి ఎవరైనా పురాణం చెప్పడానికి గురువులు వస్తే ఆ గురువులు కాళ్ళు పట్టుకుని మా ఆయన్ని బాగు చేయండి అంటే, ఒక్కసారైనా ఆయన మా దగ్గరకు వస్తే బాగు చేస్తామమ్మా, అసలు రానన్న వాడిని ఎలా బాగు చేస్తామనేవారు వాళ్ళు. ఓసారి ఓ సన్యాసి వచ్చాడు, ఆయన చాలా మహిమ కలిగిన వాడు, శంకరాచార్యుల వంటి పరమ పూజ్యుడు. ఆయన రాగానే ఈవిడ కాళ్ళ మీద పడి, నా భర్తని తరింప చెయ్యండి, మీకు పుణ్యం ఉంటుంది అంటే, తీర్థయాత్రలకి నాతో వస్తే నీ భర్తని తరింపజేస్తానమ్మా అన్నాడు ఆయన. అయితే ఓ పని చేద్దాం, తీర్థయాత్రలకు ఎంత ఖర్చు అయితే ఆ ఖర్చు అంతా రహస్యంగా నేను మీకు ఇస్తాను, మీకు మా ఆయనకి కూడా డబ్బునే ఇస్తాను, మా ఆయన్ని ఏదో రకంగా తీర్థయాత్రకి తీసుకెళ్ళండి, కాకపోతే మా ఆయనకు ఒక నియమం ఉంది, డబ్బు ఖర్చు అంటే చచ్చిపోతాడు ఆన్ ది స్పాట్, కాబట్టి మీరేం చేస్తారంటే సొంతంగా నా డబ్బు ఖర్చు పెట్టి తీసుకెళ్తానని మీరు చెప్పండి, డబ్బు నేను ఇస్తాను, కానీ మీరు ఎలా చెబితే ఆయన వస్తాడు, కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి పుణ్యం మూట కట్టుకోండి బాబు అంటే, వేరేదానా డబ్బు ఖర్చు పెట్టి తీసుకెళ్ళడం నాకేం పెద్ద కష్టం కాదు, నేను అబద్ధమాడను, నా డబ్బుతోటే తీసుకెళ్తానులే, నువ్వు నిశ్చింతగా ఉండి శిష్యురాలివి, నా కాళ్ళు పట్టుకున్నావు గనక నా సొంత సొమ్ముతో ఆయన్ని తీసుకెళ్ళి తరింపజేస్తాను అని మర్నాడు ఆయన కొట్లో కూర్చున్నప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఈయన దూరం నుంచే చూశాడు, ఏమయ్యో సన్యాసి అక్కడే ఆగు, రావద్దు నా కొట్లోకి రావద్దు, వచ్చినా నేను చందా ఇవ్వనన్నట్ట. చందా ఇవ్వడానికి కాదు, చందా పుచ్చుకోవడానికి కాదు, ఇవ్వడానికి వచ్చానన్నాడు ఆయన. ఇవ్వడానికా, అయితే రా అన్నాడు ఆయన. ఏమి చందా ఇస్తావంటే, చందా అంటే నువ్వు అనుకున్న డబ్బులు కాదు, తీర్థయాత్రలకు వెళితే పరమ పుణ్యం వస్తుంది, నరకానికి వెళ్ళవు, కాబట్టి నిన్ను తీర్థయాత్రలకి తీసుకెళ్ళడానికి వచ్చాను, నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, నువ్వు నీకు రాజమర్యాదలతో నాతో పాటు అన్ని సౌఖ్యాలు కలిగేలా చేసి చూసి వేళ కింద భోజనం పెడుతూ వీలున్న చోట పల్లకీల్లో మోయిస్తూ తీర్థయాత్రలకు తీసుకెళ్తాను, కాశీ గయా ప్రయాగ నైమిషారణ్యం వాల్మీకి ఆశ్రమం అన్నిటికీ తీసుకెళ్తాను, నువ్వు మాత్రం నాతో వస్తే చాలు, నువ్వు అసలు జేబులోంచి డబ్బు తీయక్కర్లా, కట్టుకొట్టలతో రా, నీకు పుణ్యం ఇప్పించాలని నా కోరిక అన్నాడు. అనగానే ఈయన బుర్రగొక్కని, చాలా బాగుందండి, కానీ ఖర్చు లేకుండా ఇంత పుణ్యం సంపాదించడం వరకు అసలు ఎంత లాభం ఉంది? అవుననుకోండి, కానీ మా పిల్లలకి ఇంకా వ్యాపార దక్షత రాలేదు, నేనంటే రూపాయికి 1000 రూపాయలు సంపాదిస్తున్నాను, మా వాళ్ళు రూపాయికి ఇంకా 100 సంపాదిస్తున్నారు, కాబట్టి వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు మీతో వస్తాను, వచ్చే సంవత్సరం ఇదే తిథినాడు రండి అన్నాడు. అనగానే సర్లే అయితే వచ్చే సంవత్సరం అన్ని సర్దుకో, నేను నిన్ను తీసుకెడతాను అని ఈయన వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ పుణ్యం పండినట్టుంది కొంచెం, మీ ఆయన వచ్చే సంవత్సరం వస్తానన్నాడు, అందువల్ల వచ్చే సంవత్సరం తీసుకెడతానంటే, ఆవిడ పాపం చెప్పానుగా భార్యల వల్ల కొంతమంది సృష్టిలో బతుకుతున్నారు, ఆవిడ ఆనందపడి మీ రుణం తీర్చుకోనండి, కానీ మా ఆయన్ని మాత్రం శ్రమనుకోకుండా కనీసం వచ్చే సంవత్సరం అయినా మీతో పాటు సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఆ నైమిషారణ్యం అవన్నీ తీసుకెళ్ళండి, మీ పాదాలు పట్టుకుంటానంది. సరే ఈయన అలాగే అన్నాడు, వెళ్ళిపోయాడు. సంవత్సరం ఎంతకాలం అండి, ఎన్నేళ్ళు గడిచిపోతున్నాయి, హనుమత్ చరిత్ర చెప్పినంత సేపు పట్టలేదు, భాగవతం వచ్చింది, భాగవతం చెప్పినంత సేపు పట్టదు, ఎండింగ్ రోజు వస్తుంది, అది సృష్టి రహస్యం, ఏడాది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఈయన, ఏమండి వస్తారా మాతోటి యాత్రకే అని అడిగాడు ఆ యజమాని గారిని. ఆయన అన్నాడు, నాకు చాలా ఇష్టమైన రావడం, కానీ ఇంకా మా పిల్లలకి పూర్తిగా వ్యాపార దక్షత రావట్లా, మనవలు చిన్నపిల్లలు, మనవరాళ్ళు చిన్నపిల్లలు, ఆ మనవడు స్కూల్కి ఎడుతున్నప్పుడల్లా టాటా అంటాడు, నేను వాడికి టాటా అంటాను, మా ఇద్దరి మధ్యలో ఈ బంధం పోవడంలా, మీరు ఏమనుకోకూడదు, ఇంకొక ఏడాది గడువు ఇవ్వకూడదా అన్నాడు. ఈయన బుర్రగొక్కుని, సరే ఏం చేస్తాం, మీ ఆవిడని దృష్టిలో పెట్టుకుని ఇస్తాననుకుని, ఇది వచ్చే ఏడాది రాకపోతే ఒప్పుకోను సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చే ఏడాది మళ్ళీ వచ్చి చూస్తే ఈ గళ్ళా పెట్టి దగ్గర ఆయన లేడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, పెద్ద అబ్బాయి. మీ నాన్నగారు ఏమయ్యారు నాయన అంటే, మా నాన్నగారు ఇంకెక్కడ నాన్నగారండి, మీరు కిందటి సంవత్సరం వచ్చి వెళ్ళిన 11 రోజులు చచ్చిపోయారండి అని. అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది అని, మీ అమ్మ ఎక్కడుందంటే పూజామందిరంలో కూర్చుందండి అన్నట్ట. పాప వాళ్ళ అమ్మ అప్పటికే బాగా కుంగిపోయింది. ఆవిడ ఎందుకు కుంగిపోయిందో తెలుసా, చచ్చిపోయినందుకు కాదు, సృష్టి రహస్యం ఎప్పుడొకప్పుడు చచ్చిపోతారు, ఆవిడ జ్ఞాని, అందుకని భర్తకి తెలియకుండా ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్మురాలు. ఈయన చూడగానే భోరుమని ఏడ్చి, కట్టుకున్న భర్తకి మోక్షం ఇప్పిద్దామని ఎంతో ప్రయత్నించానండి, వచ్చే ఏడాది రమ్మన్నాడు, వచ్చే ఏడాది దాకా తన శరీరం ఉంటుందో లేదో తెలియని అజ్ఞానంలో పడిపోయాడు, 11 రోజులే మీరు వెళ్ళాక చచ్చిపోయాడండి, నా మనస్సు అంతా కకావికలుగా ఉంది, భర్త నరకాల పాలై నానా యాత్రలు అనుభవిస్తుంటే భార్యగా ఆయన సంపాదన ఎలా అనుభవిస్తానండి, అందుకే నేను రోజు గంజి అన్నం తప్ప ఏం తినడం లేదండి ఆవిడ పాపం. అప్పుడు ఆయన జాలిపడి, నా మహామహిమతో నీ భర్త ఎక్కడున్నా పట్టుకుని అతన్ని ఏ జన్మలో ఉన్న తీర్థయాత్రలకు తీసుకెళ్తారమ్మా, నీలాంటి గొప్ప ఇల్లాల్ని రక్షించడం నాకు కర్తవ్యం అని కళ్ళు మూసుకుని చూశాడు. ఇతడు పరమ పాపాత్ముడట, అందుకని ఆ పాపం వల్ల ఏమైపోయిందనమాట, చచ్చిపోయే ముందు నా కొట్టు అని చచ్చిపోయాట, కొట్టుకుని చచ్చిపోయాడు. దాంతో వెంటనే యమకింకరులు ఏం చేశారు, ఇప్పట్లో నీకు నరకానికి తీసుకెళ్ళమని ఆ క్షణమే ఇతన్ని ఇంటి ఎదురుగుండా ఉన్న నల్లకుక్క ఉంటే నల్లకుక్క కడుపులో పారేశారు. అది ఆడ నల్లకుక్క, అందుకని ఆడ నల్లకుక్క కడుపులో 6 నెలల క్రితం ఈయన ఒక కుక్కగా పుట్టాడు. 6 నెలల వయస్సు కలిగిన నల్లని కుక్కగా తన ఇంటి ముందు ఇప్పుడు కాపలాగా వస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, ఏమండో కుక్కగారు బాగున్నారా, హౌ డూ యూ డూ అంటే ఇలా ఏకాదిగా చూసి బాగానే ఉన్నాను అన్నది. ఈయన కుక్క భాష వచ్చలేండి, అందుకని సన్యాసులకి మహానుభావులకి అన్ని భాషలు వస్తాయి అని చెప్పి సునక భాషలో చూసావా, కొట్లో కూర్చునేవాడు పూర్వం, నేను ఎంత బతిమాలనే వినిపించుకోకుండా ఈ పద్మాగర్ గారి పురాణం వినడమేమిటి అరుకుని కొట్లో కూర్చున్నావు. ఇప్పుడు చూడు, ఎదురుగుండ కుక్క రూపంలో కుక్క కాపలోకి వస్తున్నావు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుంటే నాతో వస్తే నిన్ను తీర్థయాత్రలకు తీసుకెడతాను, నైవిశారణ్యం, కాఠ్మండు, కాశీ అన్నీ తీసుకెడతానంటే అప్పుడు ఆ కుక్క ఏకాదిగా చూసి నువ్వు పిత్త సన్యాసిలో ఉన్నావు అంది. ఈయన ఒక్క క్షణకాలం, ఇంతవరకు ఈయన ఎవరు సన్యాసి తప్ప సన్యాసం లేదు, అందుకని బుర్రగొక్కుని ఎంత మాట అన్నావు అంటే మరి ఏమనమంటావు, ఇది వరకు నానాయాతన పడి మానవ శరీరంలో భయపడుతూ కొట్టుని కాపలా కాసుకునేవాడిని, ఇప్పుడు నాకు భయం లేదు కుక్కను కదా, కుక్క రూపంలో నా ఇంటికి భౌ భౌ అని ఎవడన్నా వస్తే వాడిని కరిచి ఇంట్లోకి రానివ్వకుండా కాపలా కాసుకుంటున్నాను, అంత ఆస్తికి నేనే కాపలాదారుని అయ్యాను, ఇంత అదృష్టం అడుగుపడుతుంది, ఎవడన్నా నా ఇంటికి అడుగు పెట్టాడా, పిక్క పట్టుకుని మొత్తం కండకండ పీకేస్తాను, ఈ విధంగా కుక్క జన్మలో నల్ల కుక్క జన్మలో హాయిగా మా వాళ్ళు విసిరిపారేస్తున్న ఎంగిలి మెతుకులు, చీమిడి కారుచుకుంటున్న మనవల యొక్క ఎంగిలి మెతుకులు ముక్కులోంచి పడుతూ ఉంటే అవి ఆనందంగా పాయసంలో నక్కు తింటున్నాను, ఇంత అదృష్టం అడగబడుతుంది, నువ్వు ఏమనుకోకుండా వచ్చే ఏడాదిరా అంది. మళ్ళీ వచ్చే ఏడాది అంటావా, అవును ఇచ్చావుగా మాట వచ్చే ఏడాదిరా, కాస్త నేను కాపలా కాసుకుని ముసల్మాన్ అయ్యాక అప్పుడు వస్తానని అది ఆ కుక్క. హై అని ఈ కర్మరా బాబు అనుకునేలోపు ఇంతలో ఎవడో ముష్టాడు వస్తూ ఉంటే కొట్లోకి, ఈ కుక్క ఆ కొట్టు దగ్గరికి మాట వరసకు కూడా ముష్టాడు రానిచ్చేది కాదు, భౌ భౌ అని తరుగుకుంటూ పోయింది వాడిని, వాడు పరిగెత్తుకుంటూ పోయాడు ముష్టాడు. హారీ కుక్క జన్మలో కూడా ముష్టివాడిని రానివ్వకుండా ఇంకా ఈ కుక్క కాపలోకి వస్తున్నావా, అందుకే ఇళ్ల ముందు కుక్కలంటే ఎవరనుకుంటున్నారు, ఈ ఇంటి మీద ఈ పిచ్చ వ్యామోహం పెట్టుకుని నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు, నా ఇల్లు, నా కన్స్ట్రక్షన్ అనుకుంటూ వ్యామోహంలో పడితే ఈ జన్మలో ఈ పురాణం వినే యోగం వచ్చింది, వచ్చే జన్మలో ఇంటికి కుక్క కాపలా కాసుకునే యోగం వస్తుంది. నేను చెబుతున్నది ఉపనిషద్వాక్యం, నా సొంత పెత్తనంతో చెప్పడంలా. కుక్క అయిపోయావా, పోని పోయేవాడికి పోకుండా వచ్చే ఏడాది రమ్మన్నావు, మళ్ళీ ఏడాదిదాకా తీర్థయాత్ర ఎక్కడ మానేసి ఆశ్రమంలో కూర్చోండ్రా బాబు అనుకుంటూ పాపం సన్యాసి గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏడాది గిర్రం తిరిగింది, వచ్చి చూస్తే నల్ల కుక్క లేదు. ఇప్పుడు ఆ కొట్లో కూర్చున్నటువంటి కొడుకుని పిలిచి, ఆయన ఇక్కడ కుక్క ఉండాలి, ఏమైందంటే ఏం కుక్క అండి, ఆ కుక్కన రోజుల్లో హాయిగా ఉండేవాళ్ళం, రాత్రి లేదు పగలు లేదు ఎంగిలి మెతుకులు తిని మా ఇంట్లోకి కూడా రాకుండా ఇంటి చుట్టూ తెగ కాపలా కాసేది, 1 నెల క్రితం ఎవడో ముష్టాడు వస్తుంటే వాడిని భవం భవం తరుగుకుంటూ పోతుంది, ఆ తరుగుకుంటూ పోతుండగా బండి కింద పడి చచ్చిపోయిందండి, దుర్మరణం బాలైంది, ఆ చచ్చాక మేము ఎంత యాతన పడుతున్నాము అన్నాడు. అప్పుడు అన్నాడు, నీకు ఇంతకాలం కుక్క కాపలా కాసింది ఎవరో తెలుసా, చచ్చిపోయాడు కాబట్టి చూస్తున్నాను, మీ నాన్న రానగానే అయ్యో నాన్న అని ఏడ్చేట, అంతేనాయనా నువ్వైనా నాతో తీర్థయాత్రలకు రాకుండా పక్కన బారేసి డబ్బులు వ్యవహారంలో పడితే వచ్చే జన్మలో నీకు అదే జన్మ, నువ్వైనా బుద్ధిగా ఉండని చెప్పి ఇప్పుడు ఇచ్చాను వీడికి మాట, ఏమని వచ్చే సంవత్సరం తీర్థయాత్రకి తీసుకెడతానని. ఏమయ్యాడా ఈయన అనుకుని మళ్ళీ దివ్య దృష్టితో చూస్తే ఆ ఊళ్ళో అందరికీ నీళ్లు తోడుకోవడానికి ఒక బావి ఉంది, ఆ నీళ్లు తోడుకునే ఆ బావి మంచినీటి బావి, అందుకని అందరూ అక్కడికే వెడతారు. ఆ బావిలో కప్పయ్య పుట్టాడు ఈసారి, ఆ ఊరి మీద ఉన్న వ్యామోహంతో మళ్ళీ అందులో కప్పయ్య పుట్టాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళా నూతిలో ఉన్న కప్పని, ఏమో ఈ పైకి రానగానే పైకి వచ్చాట, చూసావా కొట్లోంచి కుక్క, కుక్క నుంచి బావిలో కప్ప, ఇంకేమవుతావో ఆలోచించుకో, ఇప్పుడైనా తీర్థయాత్ర వస్తావంటే ఏమొస్తానండి, నా మనవడు, నా మనవరాలు, నా కోడళ్ళు రోజు నీళ్లు తోడుకోవడానికి ఈ నూతి దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడల్లా బెక్ బెక్ అంటున్నాను, అంటే మనవడా మనవరాలా కొడుక కోడలా అని పిలుస్తున్నాను, నా బెకబెకలు వాళ్ళకి అర్థం అవ్వవు, వాళ్ళు బెకబెకలాడతారు, అయినా సరే నేను ఎంతో ఆనందంతో నా మనవండి నా మనవరాల్ని చూసుకుంటూ కోడలు చూసుకుంటూ కోడలా బతికొన్న రోజుల్లో సరిగ్గా అన్నం పెట్టలేదు కదా ఇప్పుడైనా పెడతావా అంటున్నాను. నా కోడలకు అర్థం కాదు. అప్పుడప్పుడు మనవలు ఏం చేస్తున్నారు, నూతిలోకి ఇలా కాళ్ళెత్తి తొంగి చూసి రాళ్ళు విసురుతూ ఉంటే నా కప్పగుండె డబ్ 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 అని కొట్టేసుకుంటుంది, పిల్లలు ఎక్కడైనా అందులో పడిపోతారేమోనని. వాళ్ళని ఎలా రక్షించుకుందామా అని గజగజలాడిపోతున్నాను. ఇంత బాధపడుతుంటే తీర్థయాత్రలు అంటే ఏమిటి, ఇదిగో సన్నాసి నీ దారి నువ్వు, నీ తీర్థయాత్ర నీది, నా తీర్థయాత్ర నాది అని డామ్మని అందులో దూకేశాట. నూతిలో కప్పకి అదే స్వర్గం రా, పో నీ బతుకంతే, ఇక నాకు విముక్తి కలిగించావు, మళ్ళీ ఏడాది రమ్మం లేదు అని వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా భార్యకి, అందుకోసం ఇంతకాలం ఆగాడు ఆయన. ఇది అపూర్వమైన ఉపనిషత్ సారాంశం బృహస్పతి గారు మార్కండేయ మహర్షికి చెప్పాడు. మనం అందరం అలా తయారవుతున్నాం, రాను 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 రాను, ఈ సంసారం అనే ఒక భయంకరమైన చెరసాలలో కూర్చుని నేను నా కొడుకు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ, మనవలు అనుకుంటూ మనవరాళ్ళు అనుకుంటూ ఎన్నాళ్ళకి ఇందులోంచి బయటపడక, వేళకి ఇంత పురాణ శ్రవణం చేయక భగవత్ నామ సంకీర్తనం చేయక భ్రష్టులమై అధోగతిలో పాలైపోతున్నాం. ఈ చెరసాల నుంచి బయటపారేసే ఒకే ఒక దివ్యస్వరూపం అదే కృష్ణ. కృష్ణుడు అంటే ఈ బంధుత్వం, ఈ మమకారం అనేటటువంటి భయంకరమైన చెరసాల నుంచి బయటకి తీసుకుని వచ్చేవాడు. అంటే దేవకీ వసుదేవులు మమత్వం అనే చెరసాల్లో ఉన్నారు, అందులోంచి బయటికి తీసుకురావడం కోసం కృష్ణుడు పుడుతున్నాడు. సంసారం అనే కారాగృహ విమోక్త్రే నమః అన్నారు ఆయన. అటువంటి కృష్ణుణ్ణి పదే పదే మనస్సులో నిరంతరం తలుచుకుంటే కృష్ణం వందే జగద్గురు అంటే మనం కూడా అందులోంచి బయటపడతాం. కంసుడు ఆయన్ని అటువంటి చెరసాల్లో పారవేస్తే అందులో పడి కూడా ఆరుగురు కొడుకుల్ని కన్నాడు ఆయన. ఆరుగురిని వాడిని జాతంజాతమహం పుట్టిన వాడిని పుట్టినట్టు చంపుకుంటూ పోయాడు. ఇక ఏడవ పర్యాయము దేవకీదేవి గర్భం ధరించింది. ఈసారి సప్తమ గర్భంలో సంకర్షణుడు, వాసుదేవుడి కళలు కలిగిన అనంతుడు, పరమజ్ఞాని ఆ పరమ వైష్ణవోత్తముడు భాగవతోత్తముడు పుట్టాడు, అందులో ప్రవేశించాడు. ఆదిశేషుడు ప్రవేశించాడు. ఆదిశేషుడు ప్రవేశించడమే కాదు, 7 నెలలున్నాడు. ఆదిశేషుడు కేవలం 7 నెలలు మాత్రమే దేవకీ గర్భంలో ఉన్నాడు, మిగతా 2 నెలలు రోహిణీ గర్భంలో ఉన్నాడు. ఎందుకు 7 నెలలే ఉన్నాడు అంటే ఆదిశేషుడు 7 చుట్టలు చుట్టుకుని ఉంటాడు. ఆ 7 చుట్టలే మనలో ఉన్న షట్చక్రములు, ఆఖరదైన బ్రహ్మరంధ్రం అంటే సహస్రార కమలం. అందుకని నాయనలారా, నేను పాముని, మామూలు పాముని కాదు, మీ వెన్నుపూసని ఆనుకుని ఉన్న కుండలినీ శక్తిని శేషుడు అంటారు. శేష అంటే కుండలినీ శక్తి, అది 7 చుట్టలతో ఉంటుంది. అది వరుసగా మూలాధారం మొదలుకొని 6 చక్రములతో ఉంటుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ 6 చక్రములు కాకుండా 7వది బ్రహ్మరంధ్రము లేక సహస్రార కమలము. ఇదే నా స్వరూపం, అంటే నేను యోగేశ్వరుణ్ణి. అందుకే నన్ను సంకర్షణుడు అన్నారు. నేను పడగలు కిందకు పెట్టి తోక పైకి పెట్టే ఉంటాను మీ శరీరములో. ఈ తోక స్థానం ఇక్కడ బిందువు, కింద పడగలే మూలాధార చక్రం. ఇదే నా 7 చుట్టలు. ఈ 7 చుట్టలకి ప్రతీకగా 7 నెలలే కడుపులో ఉండి సప్తధాతువులను ఏర్పరచుకుంటాను. శరీరమును మాత్రం దేవకి గర్భంలో ఉంచను, ఎందుకంటే దేవకి కేవలం ఈ షట్చక్ర ధ్యానము, సహస్రార కమలంలో ఆనందాన్ని పొందే హంస జపము జరిగేంత వరకే అధికారం ఉన్నది. ఫలితం మాత్రం రోహిణికి అని చెప్పడానికి 7 నెలలు ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆదిశేషుడు కడుపులో ప్రవేశించి 7 నెలలు పెరిగే సమయానికి ఆవిడ ముఖం స్వచ్ఛంగా వెలిగిపోయింది, మంచి కాంతితో ఉన్నది. ఆ కాంతిని చూచి తట్టుకోలేకపోతున్నాడు కంసుడు. అమ్మవారు ఆ సమయంలో దేవకీదేవట ఆదిశేషుడు కడుపులో ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక తెల్లని కాంతితో వెలిగిపోయేది. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, పైగా సాత్వికుడు ఆయన, ఆయన యోగి. యోగులు కడుపులో ఉన్నప్పుడు మన ముఖంలో స్వచ్ఛమైన కాంతి ఉంటుంది. ఆ కాంతి ఏమాత్రం చూడలేకపోయాడు కంసుడు. అమ్మో, ఈ కడుపులో ఎవడో మహాత్ముడు ఉన్నాడు అనుకున్నట్ట. ఈలోపు శ్రీ మహావిష్ణువు యోగమాయాదేవిని పిలిచాడు. అమ్మా యోగమాయాదేవి, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళాలి, ఎందుకంటే నా పానుపు, సంకర్షణ దేవుడు, ఆదిశేషుడు దేవకీదేవి కడుపులో ఇప్పటికే 7 నెలలు పెరిగాడు. ఇంకా 2 నెలలలో దేవకీ గర్భంలోంచి ఆయన పుట్టాడంటే పుట్టగానే పురిటింటిలో చంపడం కోసం ఎదురు చూస్తున్నాడు కంసుడు, వాడు చంపుతాడు. అలా జరగకూడదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే భూలోకానికి వెళ్ళు. గోపికా జనములు గోపాలకులు నున్న పశుల మందకు బొమ్ము భద్ర నీవు, వసుదేవు భార్యలు వరుస కంసుని చేత ఆకలబడి ఉండనందు జనక తలగి రోహిణియను తరళాక్షి నందగోకులమందునున్నది గుణగణాఢ్య. వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య పేరు రోహిణి. ఈ రోహిణి అనే భార్య కంసుడు దేవకీ మొదలైన స్త్రీలందరినీ చెరసాల పాలు చేయగానే భయపడి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే నాకు కష్టం వస్తుందనుకుని ఈ కంసుడి అకృత్యాల నుంచి రాత్రికి రాత్రి తప్పించుకుని నందగోకులానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆవిడ వరుసకి నందుడికి సోదరి అవుతుంది, అందుకని వ్రజభూమికి వెళ్ళిపోయింది, గోకులానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నందుని యొక్క ఆశ్రయంలో ఉన్నది. వసుదేవుడి భార్యలు చాలా యాతన పడుతున్నారు. ఆవిడొక్కతే ప్రస్తుతం కృష్ణుణ్ణి తలుచుకుంటూ అక్కడ ఏకాంతంగా ఉన్నది. ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ గోపికలు గోపాలకులు ఉన్న చోటికి పో. దేవకీదేవి గర్భములో 7 నెలల పాటు పెరిగినటువంటి పిండాన్ని చేత్తో తీసేయి, యోగశక్తితో పట్టుకుపోయి రోహిణీదేవి యొక్క గర్భంలో పెట్టు. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే, నందగోకులంలో రోహిణీదేవి ఉన్నదే, ఆవిడ గర్భంలో పెట్టి వెళ్ళిపో. మిగతా 2 నెలలు రోహిణి గర్భంలో పెరిగి పుడతాడు బలరాముడు. 2 గర్భములలో పెరిగాడు గనక సంకర్షణుడు, అంటే జీవాత్మకి పరమాత్మకి సంబంధము కలిగించేవాడు సంకర్షణుడు అని ఒక అర్థం. ఒక తల్లి గర్భంలో కొంతకాలం ఉండి మరో తల్లి గర్భంలో మరికొంతకాలం ఉండి ప్రసవమై పొందాడు గనక సంకర్షణుడు అని ఆయనకి పేరు వస్తుంది. ఆ మహాత్ముణ్ణి నాశనం కాకుండా చూడవలసిన బాధ్యత మనది. నువ్వేం చేస్తావు, ఆ బలరాముణ్ణి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత శుభముహూర్తంలో నేను దేవకీదేవి 8వ గర్భంలో ప్రవేశిస్తాను, 8వ గర్భంలో ప్రవేశిస్తాను. సరిగ్గా నేను దేవకీదేవి గర్భంలో ప్రవేశించిన సమయంలోనే నువ్వు యశోదాదేవి గర్భంలో ప్రవేశించు. అక్కడ నందుడికి కూతురుగా నువ్వు పుట్టు, ఇక్కడ నేను దేవకీ వసుదేవులకి కొడుకుగా పుడతాను. పుట్టగానే నా స్థానంలోకి నువ్వు రా, నీ స్థానంలోకి నేను వస్తాను, మనం పరస్పరం స్థానభ్రంశం చెందుదాం. నేను మాత్రం భూమి మీద 128 ఏళ్ళు ఉంటాను, నువ్వు మాత్రం కంసుడిని బెదిరించి శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి అదృశ్యురాలు అయిపో. ఈ పని చేసినందుకు లోకమంతా నిన్ను కీర్తిస్తుంది, నువ్వు మహాశక్తి స్వరూపిణివి, ఆది జగదంబ యొక్క మాయవి నువ్వు, నా వెంట ఎప్పుడూ ఉంటావు, ఈ మాయ లేకుండా నేను అవతరించను, నాకు నీవు నీకు నేను ఒకరికొకరు నీడగా ఉంటాం, అందువల్ల నువ్వు భూమి మీద ధర్మకార్య నిర్వహణకు నాకు తోడుపడితే మానవులు నిన్ను నామధేయాన్ని కుర్వంతి స్థానాని చనరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీ శాని శారదేత్యంబికేతి చ. నీకు 14 నామములు నేను ఇస్తున్నాను, నిన్ను 14 నామాలతో స్తుతిస్తున్నాను. ఈ 14 నామములతో భూమండలంలో నీకు గుళ్ళు కడతారు, గోపురములు కడతారు, యజ్ఞములు చేస్తారు, నీకు నివేదనలు ఇస్తారు, ప్రజలు నిన్ను నిరంతరం పూజిస్తారు. అందులో మొదటిది దుర్గా, 2వది భద్రకాళి, 3వది విజయ, 4వది వైష్ణవి, 5వది కుముద, 6 చండిక, 7 కృష్ణ, 8 మాధవి, 9 కన్యక. వాసవి కన్యక అంటే అదనమాట నామం గుర్తుపెట్టుకోండి, కన్యకానామం. ఆ తర్వాతది మాయ, ఆ తర్వాత నామం నారాయణి, ఆపై ఈశాని, ఆపై శారద. అందుకని శారదా పరమేశ్వరి శంకరాచార్యులు వారు పురాణాలు బాగా ఎరిగినవాడు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆయన శృతులు స్మృతులు పురాణములు బాగా ఎరిగినవాడు, వాటికి మందిరం ఆయన, అసలు ఆయన శరీరమే పురాణ నిలయం అన్నమాట. అటువంటి వాడు కాబట్టే శారదాపీఠం స్థాపించడానికి మూల కారణం. ఈ శారదానామం కృష్ణుడిచ్చాడు గుర్తుపెట్టుకోండి, ఆయన జగద్గురువే, ఈయన జగద్గురువే, అందుకనే శారదాపీఠాలు స్థాపించడానికి మూల కారణం అది. ఆఖరి నామం 14వ నామం అంబిక. ఈ అంబికానామంతో ఈ 14 నామాలతోటి భూలోకంలో అన్ని చోట్ల గుళ్ళు కట్టారు. అంబికానామంతో మాత్రం కృష్ణుడే గుడి కట్టాడు స్వయంగా, అప్పటికింకా ఎవరు కట్టలేదు కదా. అందుకని కృష్ణుడు ద్వారకానగర సంస్థాపన చేయగానే అమ్మవారికి అంబిక అనే నామంతో 8 భుజములతో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆయనతో పాటు అది మళ్ళీ కలిసిపోయింది సముద్రంలో అన్నమాట. ఈ 14 నామములతో ప్రజలు ఆయా స్థానాలలో నిన్ను పూజిస్తారు. అలా పూజించిన వారిని వెంటనే అనుగ్రహిస్తావు. కలియుగాంతం వరకు ఈ నామములతో అందరినీ అనుగ్రహించు తల్లి. మహానుభావులైన గురువుల యొక్క పూజలు అందుకుని అందరికీ గురుత్వాన్ని ప్రసాదిస్తావు. అత్యంత కరుణాస్వరూపిణివి. ఓ యోగమాయ, నువ్వు వెళ్ళు అనగానే ఆ మాయ అసలు ఏమీ లేకుండానూ ఉంటుంది, అన్నీ ఉన్నట్టుగా ఉంటుంది, లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. ఆ తల్లిని మాయని పట్టుకుంటే మనకి మాత్రం ఏమాత్రం వ్యామోహం లేకుండా చేస్తుంది. అటువంటి తల్లి వెంటనే శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరోధార్యంగా భావించి భూలోకానికి చెచ్చరవిచ్చేసింది. దేవకీదేవి కడుపులో తేజరిల్లు దీప్తగర్భంబు మెల్లన తిగిచి యోగనిద్ర రోహిణి కడుపున నిలిపి చలియ కడుపు దిగనంచు పౌరులు కలగబడగా. దేవకీదేవి గడుపులో 7 నెలల పాటు బాగా పెరిగి ఉన్న పరమకాంతి స్వరూపమైన స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో ఉన్న ఆదిశేషుని యొక్క పిండం ముద్దని ఆ శిశువుని తీసి ఆ తీడలు కూడా మెల్లన తిగిచి అన్నాడు. అంటే మెల్లిగా తీసిందిట, బలాత్కారంగా పీకడం కాదు, ఎంతో మృదువుగా ఆయన్ని గౌరవిస్తున్నట్టుగా పూల పానుపులో పడుకోబెట్టి ఆయన్ని కాసేపు అటు ఇటు ఊపినట్లుగా చేత్తు అలా తీసి కోమలమైన హస్తములతో తీసిందిట. తీసేటప్పుడు చెప్పారు ఆవిడ చేతులేమో తామర పువ్వుల్లో ఉన్నాయి, తామర పువ్వు రేకుల్లా ఆవిడ చేతులు చాలా కోమలంగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, మృదువైన పుష్పముల యొక్క రేకుల వంటి చేతులతో మృదువుగా ఉన్న ఆదిశేషుడు అనేటటువంటి బాలుణ్ణి అలా ఎత్తుకుపోయింది. ఆకాశంలో ఆ బాలుణ్ణి ఎత్తుకుపోతుంటే ఆనందం తట్టుకోలేక, సంకర్షణ ప్రభు నువ్వు పుట్టకుండా కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడున్న రూపం చూశాం అని సప్త ఋషులు వశిష్ఠుడు అత్రి జమదగ్ని వంటి వాళ్ళు నారదుని వంటి వాళ్ళు పూలవర్షం కురిపించారు. ఆయనేమో పువ్వుల మెత్తగా ఉన్నాడు, అమ్మవారి చేతులు పువ్వురేకుల్లో ఉన్నాయి, పైనుంచి పూలవర్షం కురిపించారు. ఈ పువ్వురేకులతో సహితంగా పువ్వులు కూడా తొలగించలేదట అమ్మవారు. పిల్లవాడి మీద పువ్వులు పెడితే తొలగించకుండా పువ్వులతో సహితంగా రోహిణి గర్భంలో పెట్టింది. గర్భంలోకి పువ్వు రేకులు పెడితే ప్రమాదం కదా, కానీ అక్కడ స్వామివారు ఉన్నారు కనుక ఆ రేకులు కూడా ఆవిడకి గర్భానికి ఆనందం కలిగించాయట. ఏమీ ఆవిడకి అందుకే ప్రసవంలో కష్టం కలగలేదు. నిజం చెప్పమంటారా, దేవకీదేవి కొంచెం ప్రసవ వేదన కలిగింది, కానీ రోహిణికి అస్సలు మాట వరసకు కూడా ప్రసవ వేదన లేదు. 7 నెలల బాధ అంతా ఈవిడ అనుభవించింది, సుఖప్రసవం ఆవిడికి. మిగతా 2 నెలల కాలము కూడా రోహిణి కడుపులో హాయిగా పెరిగాడు. ఇక్కడే ఒక తమాషా, అక్కడేమో దేవకీదేవికి 7వ నెలలో కడుపులో ఉన్న పిల్లవాడు మాయమైపోగానే అందరూ ఏమనుకున్నారు, కడుపు దిగనవుతూ పౌరులు కలగబడగా, అయ్యో గర్భస్రావం అయిందనుకున్నారట. చాలామంది ఆశ్చర్యపోయింది ఏంటంటే 7వ నెలలో గర్భస్రావం అసలు ఎలా అవుతుంది, సాధారణంగా పిండం కిందైనా పుట్టాలి, 3వ నెలలోనో 2వ నెలలో అయితే గర్భస్రావం అవుతుంది, కానీ 7వ నెలలో ఎలా జరిగిందా, ఏదో విచిత్రం అండి మాయ అండి అనుకున్నారు. మొత్తం మీద యోగమాయని అనుకున్నారు, ఏమాయితేని అందరూ ఏడ్చారు. ఏమిటో దేవకీదేవికి కష్టాలు, పుట్టిన పిల్లలనేమో కంసుడు చంపుతున్నాడు, అసలు ఈ పిండం పుట్టకుండానే గండంతో కొట్టుకుపోయింది, ఏదో దురదృష్టం అనుకున్నారు, బాధపడ్డారు. అందరూ దుఃఖిస్తే ఒక్క కంసుడు మాత్రమే బ్రహ్మానందం పొందాడు. ఎందుకో తెలిసినా, మరీ బొత్తిగా పసిపిల్లల్ని చంపడానికి వాడికి అప్పుడప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది అనుకుంటాను, పిల్లల్ని చంపడం కంటే వాడంతటా వాడే పురిట్లోనే సంధి కొట్టుకుపోయాడు గనక ఒక్క హత్యాపాపం నాకు తగ్గింది అమ్మాయ అనుకున్నాడు. ఇలాగే కడుపులో చచ్చిపోతే ఎంత బాగుండు అనుకున్నట్ట. ఒక్క కౌన్సిలికి ఆనందం కలిగింది, తక్కిన వారికి బాధ కలిగింది. బాధ కలిగిన వాళ్లలో మళ్ళీ కొంతమంది ఏమనుకున్నారు, పుట్టాక మాత్రం దుర్మార్గుడు కౌన్సుడి చేతిలో మరణం తప్పదు కదా, అది ఏదో వాడైపోయాళ్లే అనుకున్నారు కొందరు. విషయం సంపూర్ణముగా దేవకీ వసుదేవులకి మాత్రం అర్థమైంది. కడుపులో ఉన్న పిల్లవాడు ఎవరో లాక్కుపోతున్నారు, ఆ పిల్లవాడు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటాడు అనుకుంటూ ఉంటే అప్పుడు నారదుడు వచ్చి చెరసాల్లోకి అదృశ్య రూపంలో, ఆ పిల్లవాడు రోహిణి గర్భంలో పెరిగి పుట్టబోతున్నాడు, మీ వంశం ఎక్కడికి వెళ్ళదు, నాయన నంద నాయన వసుదేవ నువ్వు ఇక్కడ చెరసాల్లో ఉన్నా, నీ భార్య గర్భం ధరించి హాయిగా పిల్లవాడిని కట్టుంది, వాడు ఈ దేవకీ గర్భస్థుడే కాబట్టి పుట్టబోయేవాడు నీ కొడుకే, నిశ్చింతగా ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పవలసినవన్నీ ఎవరికి చెప్పాలో అవన్నీ నారదుడే చేస్తాడు, ఆయన మహానుభావుడు గనక. అప్పుడు వీళ్ళు సంతోషించారు. ఇంకా అక్కడ వాళ్ళు కూడా భర్తకి దూరంగా ఎక్కడో గోకులంలో ఉంటుంది కదా అండి, నందుడికి వరుసకి సోదరి, వసుదేవుడికి పెద్ద భార్య, భర్తగారు చెరసాల్లో దాదాపుగా 7 సంవత్సరములుగా ఉన్నాడు, ఈవిడ చూస్తే ఎక్కడో ఉంది, అటువంటి ఆవిడికి హఠాత్తుగా 700 గర్భం రావడం ఏమిటి అని అనుమానం రావాలి కదా. కానీ యోగమాయ యొక్క అనుగ్రహం వల్ల అందరికీ విషయం అర్థమైందిట. అది యోగమాయ అంటే వాళ్ళందరికీ ఏమని అర్థమైంది? దేవకీదేవి గర్భస్థుడయ్యున్న శిశువు గండం నుంచి బయటపడడానికి రోహిణీ గర్భంలో ప్రవేశించాడు, ఇది ఎవరో దైవం చేసిన పని అని వారికి లీలగా జ్ఞానదృష్టికి గోచరించింది. అందుకే వాళ్ళంతా, అమ్మా రోహిణి ఎంత అదృష్టవంతురాలివి, నీ చెల్లెలి గర్భాన్ని నువ్వు మోస్తున్నావు, భర్త లేకపోయినా పిల్లల్ని కనే యోగం నీకు వచ్చింది, అది కూడా కేవలం 2 నెలలు మాత్రమే గర్భం ధరిస్తున్నావు అని ప్రశంసించారు. ఆ 2 నెలలు కూడా ఏ పురిటి బాధ లేకుండా ప్రశాంతంగా జీవించి పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు పుట్టడంతో దేవదందుబులు డామ్మని మోగాయి, స్వచ్ఛంగా గాలి వీచింది, స్వచ్ఛమైన తెల్లని రంగుతో పుడుతూనే నల్లని గుడ్డతో పుట్టాడు ఆయన. పిల్లలు ఎప్పుడైనా పుట్టేటప్పుడు గుడ్డలతో ఎలా పుడతారు? ఆ బిడ్డ మాత్రం చక్కగా నల్లని వస్త్రంతో, కృష్ణ వస్త్రంతో, నీలాంబరంతో పుట్టాడు, తెల్లని రంగుతో పుట్టాడు. ఆయనకి వెంటనే గర్గాచార్యులు వారు ఇప్పట్లో పేరు పెట్టను, మీరు మాత్రం తాత్కాలికంగా శంకరషణుడు బలరాముడు అనుకోండి, పేరు మాత్రం తర్వాత పెడతానని చెప్పాడు. ఇప్పట్లో పేరు పెట్టకూడదు, కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పాడు. ఏమైనా పిల్లవాడు బలము మిగుల గలుగా బలభద్రుడన లోక రమణుడగుట చేసి రాముడనగా సతికి పుట్టే గర్భ సంకర్షణమున సంకర్షణుండనంగా ఘనుడు సుతుడు. ఇక్కడే ఉందో తమాషా. బలము చాలా ఎక్కువగా ఉన్నది అందుకని బలుడు అన్నారు. కొందరికి బలం ఉంటుంది, ఆ బలాన్ని లోక నాశనానికి వాడతారు. కానీ బలరాముడు తన బలమును లోకములన్నిటినీ రక్షించటానికి, లోకానికి సుఖమివ్వడానికి వాడాడు. లోకమునకు భద్రము కలగజేసే బలము కలవాడు కనుక బలభద్రుడు అన్నారు. ఆయన రూపం చూడగానే అందరూ ఆకర్షితులవుతారు, అంత స్వచ్ఛమైన రూపం. అందుకని రాముడు, యోగులను కూడా రమింపచేసే అందము కలిగిన వాడు కనుక రాముడు. వెరసి బలము కలిగిన రాముడు బలరాముడు. ఈ బలరాముడు కేవలం 2 నెలలే పుట్టి ఇక్కడ పెరిగాడు. ఆయన పుట్టి నేల మీద పడగానే అప్పటి వరకు గోకులంలో ఉన్న చీడ పేడ దోమలు వంటి బాధలన్నీ పోయి గోకులం ఆ రోజు నుంచి సంపూర్ణమైన ఆరోగ్య వాతావరణంతో సుఖంగా ఉన్నదట. అంతటి సంకర్షణ ప్రభు పుడితే అంత పూర్వం అక్కడ ఉండే వాళ్ళందరికీ రాత్రి వేసరికి దోమలు కుట్టేవిట, చీమలపేడు ఉండేదట, అజగరములు కొండ చిలువలు వచ్చేవి, క్రూరమృగాలు వచ్చేవి, అవన్నీ తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడిపోయింది. అందుకే బలరాముడు పుట్టడం ఉందే లోకానికి బ్రహ్మానందం కలగజేసే అవతారం అది. ఆయన లోకానికి సాత్విక గుణాన్ని అందించేటటువంటి అవతారమూర్తి. ఎప్పుడైతే సాత్వికమూర్తి వచ్చాడో అప్పుడు ఆ రోజు నుంచి దుఃఖములన్నీ తొలగిపోయాయి. అసలు యోగశక్తి ఉంటే అటువంటి చోట దుఃఖం ఎందుకు వస్తుంది అన్నారు. ఎత్ర యోగశక్తి చేత్, ఎక్కడైతే యోగశక్తి ఉంటుందో అటువంటి చోట దుఃఖం మాట వరస కూడా ఉండదు. అందుకే యోగి దుఃఖానికి అతీతుడు. యోగి ఆయన, మనం ముందే చెప్పుకున్నాం కదా, బలరాముడు అంటే మహాయోగి, యోగశక్తి అయిన కుండలిని స్వరూపుడు. యోగశక్తి ఉంటే దుఃఖం ఉండదు. అందుకే తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యశ్చాధికో మత, కర్మిభ్యశ్చాధికో యోగి, తస్మాద్ యోగీ భవార్జున అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు అర్థమైందా మీకు? నాయనా అర్జున, జ్ఞాని కంటే, కర్మలు చేసేవాని కంటే, తపస్సు చేసేవాడి కంటే యోగి చాలా గొప్పవాడు, కాబట్టి నీవు యోగివిక. ఆ యోగి మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఆదిశేషుడు. అందుకే యోగం మీద పడుకుంటున్నాడు ఆయన, యోగశక్తి మీద శయనిస్తున్నాడు. ఆదిశేషుడు మీద పడుకుంటున్నాడు అంటే పాము మీద పడుకుంటున్నాడు అని అర్థం కాదు. అక్కడ నిరంతరం యోగాభ్యాస తత్పరుడై ఉంటున్నాడు. శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు అంటే అంతరార్థం ఏమిటనుకుంటున్నారు? సమాధి స్థితిలో ఉన్నాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, నారాయణుడు నిద్రపోవడం అంటే ఆయన ఏదో అందరిలాగా గురువు పెట్టి నిద్రపోతున్నాడని కాదు, ఆయన యోగాభ్యాసమును చేయుతున్నాడు. ఆయనకి మంచంలో పానుపుగా ఉన్నది ఏమిటి? అది ఆది